హరే కృష్ణ, సారీ అండి, ఇంటర్నెట్ కారణంగా సడన్గా అంతరాయం అయిపోయింది మన యొక్క క్లాస్ మధ్యలో. సో మనం చర్చించుకున్నాము ఎలా అశ్వమేధ యజ్ఞం జరిగింది అనే విషయం. సో అక్కడ మనకి వశిష్ఠుల వారు అందరికి చెప్తున్నారనమాట, అక్కడ వచ్చి ఎవరైనా సరే అక్కడ ఎవరో మన ఎన్నో ఎంతోమంది ఎన్నో రకాల పనులు, ఎన్నో రకాల యజ్ఞంలో ఎన్నో రకాల కార్యాలు చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంతో సమ్మానపూర్వకంగా వారితో వ్యవహరించండి. అలాగే వారి యొక్క విలువ, అంటే వాళ్ళ యొక్క సుపీరియారిటీ, వాళ్ళ యొక్క స్థాయిని అనుసారంగా వారిని మనము సమ్మానం అనేది వాళ్ళకి ఇవ్వాలి. అలాగే వాళ్ళందరూ కూడా సంతృప్తి పరంగా ఉండేటట్టుగా అన్ని రకాల ఆహారాన్ని, అంత ఆహారాన్ని ఇంకా సంపదను వాళ్ళకి ఇవ్వచ్చు, మీరు దానం చేయవచ్చు అని. ఇలా ఎంతో ప్రేమతో మనస్ఫూర్తిగా అందరూ అంకిత భావనతో సేవ చేయండి, అన్ని రకాల సేవల్లో మీరు ఉత్సాహంగా పాల్గొనండి. ఏ ఒక్క కార్యం మీకు ఏవైతే చెప్పానో ప్రతి ఒక్కరికి ఏ కార్యాలు అయితే చెప్పాను, ఇప్పుడు ఒక్కొక్కరి అక్కడ అన్ని రకరకాల కార్మికులు చెప్పాం కదా, రకరకాల మనుషులకి రకరకాల కార్యాలు అప్పచెప్తున్నారు ఇక్కడ వశిష్ఠుల మునివారు. సో ఆయన ప్రతి ఒక్కరికి చెప్తున్నారు అనమాట, మీరందరూ కూడా మీ ఏ కార్యాలు అయితే మీకు అప్పచెప్పామో మీరు తప్పకుండా ఒక్కటి కూడా వదలకుండా అన్ని పనులు చేయండి వెంటనే అనేసి పంపించేశారన్నమాట అందరినీ. అంటే చూడండి, ఇక్కడ మనకు వశిష్ఠుల వారు చెప్తున్నారన్నమాట, అందరినీ ఎంతో ప్రేమపూర్వకంగా వివరించండి, అందరితో పాటు అందరినీ సమ్మానించండి, అందరినీ గౌరవించండి, అన్ని వర్ణాలు అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రకాల వాళ్ళందరినీ వాళ్ళ స్థాయనుసారంగా అందరినీ మీరు సమానం అనేది చేయాలి. ఏదో బ్రాహ్మణుల్ని లేకపోతే ఒక క్షత్రుల్ని మాత్రమే మీరు గౌరవించండి, శూద్రుల్ని గౌరవించే అవసరం లేదు, వాళ్ళకి సదుపాయాలు చేసే అవసరం లేదు అలా చెప్పట్లేదు. సో మన శాస్త్రాల్లో చూస్తాము అన్ని వర్ణాలు అన్ని వర్గాల ప్రజలకి సమ్మానం అనేది ఇవ్వాలి అని. వారి యొక్క స్థాయిని బట్టి, రాజు యొక్క ఉన్న స్థాయిని బట్టి రాజుకి ఇచ్చే విధంగా ఆయనకు సమ్మానం అనేది చేస్తాము, బ్రాహ్మణులకి బ్రాహ్మణుల విధంగా సమ్మానిస్తాము. అలా అన్ని వర్ణాలు వర్గాల ప్రజలకి అందరినీ సమ్మానం, హానర్, రెస్పెక్ట్, ఆదరణ అనేది అందరికీ, అందరితో ఆదరణపూర్వకంగా వ్యవహారం అనేది చేయాలన్నమాట. ఎవరిని చిన్న చూపు చూడడం, అవమానపూర్వకంగా తక్కువ చేసి చూడడం, మాట్లాడడం అనేది మన సంస్కారంలో లేదన్నమాట, వైదిక సంస్కారంలో. అది ఇక్కడ రాశారు. సో దాని తర్వాత మరి వీళ్ళందరూ అన్ని ఇప్పుడు ఇవన్నీ పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చారన్నమాట. ఒక సంవత్సరం పట్టింది ఇవన్నీ పూర్తి చేసుకొని వచ్చి ఇప్పుడు వశిష్ఠుల వారి దగ్గర తిరిగి వచ్చారంట. అందరూ తిరిగి వచ్చి చెప్తున్నారంట, మీరు చెప్పిన కార్యాలు, మాకు అప్పచెప్పిన పనులన్నీ మేము సంపూర్ణంగా పూర్తి చేశాము అనేసి ఇప్పుడు ఆ విషయాల్ని వశిష్ఠుల వారికి వాళ్ళు చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారంట, ఇప్పుడు ఇలా తర్వాత వాళ్ళు అన్నారు కదా వశిష్ఠుల దగ్గరికి. సో అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి, మీరు ఏ ఏర్పాట్లు చేయమని చెప్పారో అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయని ఎప్పుడైతే చెప్పారో, అంటే చూడండి ఇక్కడ వేల మంది, ఇప్పుడు వేల మంది పాల్గొనబోతున్నారు, అవునా? సో అంత పెద్ద యజ్ఞం అన్నమాట ఇది. అశ్వమేధ యజ్ఞం అనేది ఒక సాధారణ రాజు చేసే ప్రసక్తే లేదన్నమాట. దీనికి ఓన్లీ ఆ అశ్వమేధ యజ్ఞానికి తయారీ, అంటే దానికి కావాల్సిన రెడీ అవ్వడానికి 1 సంవత్సరం పట్టింది. మీరు అర్థం చేసుకోండి మరి ఇంకా. సో అదేదో ఆషామాషి కాదనమాట, ఎవరంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అశ్వమేధ యజ్ఞం చేసేయచ్చని. చాలా ఈజీ కాదనమాట అది. ఎంత ఇందులో ఎంతో శ్రమ, తపస్య, కష్టము, సమయము, అంత దాంతోపాటు ధనము అన్నీ వెచ్చించాల్సి వస్తుందన్నమాట. ఇంకా సరైన యోగ్య రాజు ఉండాలి, యోగ్య మంత్రులు, ఇలాంటి వశిష్ఠులు ముని వంటి బ్రాహ్మణులు ఉండాలన్నమాట, ఋషిశృంగ వంటి బ్రాహ్మణులు. సో దీని తర్వాత అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పిన తర్వాత వశిష్ఠులు ఏం చెప్తారంటే, వెంటనే సుమంత్రుని పిలిచి, సరే ఇప్పుడు మన అన్ని అరేంజ్మెంట్స్ అన్ని రెడీ అయిపోయాయి, వెంటనే ఇప్పుడు అందరి క్షత్రియ రాజులందరికీ కబురు పంపాలి, ఇన్విటేషన్, ఈ యొక్క ఆహ్వానించాలి ఈ యొక్క అశ్వమేధ యజ్ఞంలో పాల్గొనడానికి. ఎవరైతే వైదిక ధర్మాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరినీ మనం పిలవచ్చు. సో అందరినీ అలా ప్రతి ఒక్కరిని, అంటే బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని, అందరిని ఇప్పుడు వేలల సంఖ్యల్లో అన్ని రకాల ప్రదేశాల నుంచి ఇప్పుడు మన యజ్ఞంలో పాల్గొనడానికి, చూడడానికి వస్తారు. సో వాళ్ళందరినీ కూడా మీరు ఆహ్వానించండి అని సుమంత్రికి చెప్తున్నాడు అన్నమాట. ముఖ్యంగా కొంతమంది రాజుల్ని మాత్రం మీరు స్వయంగా వెళ్ళి వారిని తీసుకొని రావాలి. ఏదో కబురు ఎవరి చేత కబురు పంపించేస్తే సరిపోదు. ఎవరెవరు రాజులు అంటే, ముఖ్యంగా మిథిల రాజధానికి రాజైన జనకుడు, ఆయన ఎంతో వీరుడు ఇంకా సత్యవంతుడు, ఎంతో భాగ్యవంతుడు. ఆయన అన్ని శాస్త్రాలు, వేద శాస్త్రాలని అనుసరిస్తూ జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనకి ఎంతో మంచి శ్రేయోభిలాషి, ఎంతో కాలం నుంచి మనతో మంచి సంబంధం ఉన్న వ్యక్తి. సో అందుకనే అందరికన్నా ముందు నేను ఆయన పేరు తీసుకొని మీకు చెప్తున్నాను. ముఖ్యంగా ఆయన్ని మీరు స్వయంగా వెళ్ళి తీసుకొని రావాలని సుమంత్రకు చెప్తున్నాడు అనమాట వశిష్ఠ ముని. ఎవరినో దూతలను పంపించకూడదు కబురు పెట్టేసి, మీరు స్వయంగా వెళ్ళి తీసుకొని రావండి అనేసి సుమంత్రకు ఆదేశిస్తున్నాడు. అలాగే నువ్వు అలాగే పర్సనల్గా స్వయంగా వెళ్ళి కాశీరాజుని, ఎందుకంటే ఆయన కూడా ఎంతో చక్కగా మనతో ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తాడు, ఇంకా మన రాజుకు అంత సమానమైన అర్హుడు ఆ రాజు కూడా, ఎంతో గొప్ప రాజు. అందుకనే ఆయనను కూడా నువ్వు స్వయంగా తీసుకొని రావాలి కాశీరాజుని. అలాగే ఇంకెవరిని స్వయంగా తీసుకురమ్మంటున్నారంటే, కేకేయ ప్రదేశానికి రాజు, ఆయన రాజే కాదు మన రాజుకి ఆయన మామయ్య, అవునా, ఫాదర్ ఇన్ లా. సో ఆయన కూడా ఎంతో ధార్మిక రాజు, ఆ ధర్మాన్ని అనుసరిస్తున్న రాజు, కనుక ఆయనను కూడా నువ్వు స్వయంగా తీసుకురావాలి. అలాగే ఇంకొక రాజు గురించి కూడా ఇక్కడ చెప్పారు, అంగ రాజ్యానికి రాజు అయిన రోంపాద్ మహారాజు, ఆయన కూడా ఎంతో గౌరవనీయులైన వ్యక్తి, ఆయన కూడా ఎంతో ప్రఖ్యాతి చెందిన రాజు మన దశరథ మహారాజు వలె. సో ఆయనను కూడా నువ్వు ఎంతో ఆదరపూర్వకంగా తీసుకొని రా అనేసి కూడా సుమంత్రకు చెప్తున్నాడంట. అలాగే ఇంకా ఎవరిని చెప్తున్నాడంటే, ఈ కోశల ప్రదేశ బ్రింగ్ భానుమాన్, కోశల ప్రదేశానికి ఒక రాజు భానుమాన్. అలాగే ప్రాప్తిజ్ఞ, మగధ రాజధానికి రాజు అయిన ప్రాప్తిజ్ఞ, ఎందుకంటే ఆయన ఎంతో మంచి వీరుడు, ఇంకా శాస్త్రాలని పాటిస్తున్నాడు, ఇంకా ఎంతో లిబరల్, అంటే ఆయన కూడా ఎంతో ఆదరణీయమైన వ్యక్తి. అలాగే వీళ్ళందరినీ కూడా నువ్వు ఆహ్వానించు మన యొక్క అశ్వమేధ యజ్ఞానికి, ఆహ్వానాన్ని పంపించు అని, ఇన్విటేషన్ పంపించు అని. అలాగే అక్కడ మన ఇది అక్కడ నుంచి, అంటే అయోధ్య నుంచి వెస్ట్, అంటే వెస్ట్ అంటే మనము తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం కదా, పడమర వైపు, వెస్ట్ పడమర వైపు ఉన్న రాజధాని అంటే రాజ్యాల యొక్క రాజుల్ని కూడా, వారికి కూడా నువ్వు దూతల ద్వారా సందేశాన్ని పంపించు మన అశ్వమేధ యజ్ఞానికి, సింధు ప్రదేశానికి, సౌవీర రాష్ట్రానికి, సౌరాష్ట్రకి, అక్కడ ఉన్న రాజ్యాలకు కూడా నువ్వు ఆహ్వానాన్ని పంపు. అలాగే ఇంకా ఈ పృథ్వీపైన ఎవరైనా ఇంకా మంచి వైదిక ధర్మాన్ని పాటించే ఏ రాజు ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా నువ్వు ఆహ్వానాన్ని పలుకు, అంటే పంపు. రాజుల్ని, వాళ్ళ యొక్క సేవకులు, చుట్టాలు, వాళ్ళందరినీ, బంధువులందరినీ తీసుకొని రమ్మని చెప్పేసి ఈ యొక్క మన అశ్వమేధ యజ్ఞ జరిగే ఈ అయోధ్యకి స్థలానికి. సో వెంటనే ఈ యొక్క ఆజ్ఞను విన్న సుమంతరుడు తగిన వ్యక్తులందరికీ ఆదేశం ఇచ్చి ప్రతి రాజ్యంలో రాజులకు అందరికీ ఆహ్వాన పత్రిక, ఇన్విటేషన్ అని కబుర్ని పంపించేశాడు అనమాట సరైన దూతలతో. కొన్ని చోట్ల ఎక్కడైతే ఆయన స్వయంగా వెళ్ళాలో అక్కడ ఆయన స్వయంగా వెళ్ళడం కూడా జరిగిందనమాట. అలాగా ఎంతో త్వరగా సుమంత్ర ఎంతో, ఆయన ఒక విశేషత ఏంటంటే ఆయన ఎంతో ధార్మికంగా ధర్మాన్ని నెరవేరుస్తూనే ఎంతో ఫాస్ట్గా, సుమంత్ర అంటే ఆయన ఇంకోటి ఏంటంటే చాలా ఫాస్ట్గా చేయగలడు అనమాట, పనులు టకటక చేసేస్తాడనమాట. సో ఆయన ఎవరెవరినైతే ఆయన స్వయంగా తీసుకురమ్మని చెప్పాడో ఆయన స్వయంగా వెళ్ళి తీసుకొస్తున్నాడంట. సో ఇలా మరి దాని తర్వాత అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా అవన్నీ పూర్తి చేసేసారు కదా, మరి వశిష్ఠులకు చెప్పేశారనమాట, మేము లేబర్స్ ఎవరైతే ఆ నిర్మాణం చేయాలో ఆ యొక్క వేదికను అది నిర్మించేసాము ఆ యొక్క వేదికను ఎక్కడైతే ఈ యొక్క యజ్ఞ జరగబోతుందో. సో ఇది విన్న తర్వాత అక్కడ వశిష్ఠులు ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరైతే యజ్ఞం చేయబోతున్నారో బ్రాహ్మణులందరూ ఎంతో ఆనందపడ్డారనమాట, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయనేసి. సో దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ఆదేశాన్ని కూడా మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నారనమాట ఇక్కడ మన వశిష్ఠులు. అలా ఎవరికైనా సరే దానం, మనం ఏదైనా ఇక్కడ అన్ని దాన ధర్మాలు చేయాలి ఈ ధర్మంలో, ఈ యొక్క అశ్వమేధ యజ్ఞంలో, కానీ మీరు దానం చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఎంతో రెస్పెక్ట్ఫుల్లీ, ఎంతో ఆదరణతో charity executed disrespectfully will destroy the donor. No doubt about this. అని ఇక్కడ ఏం రాశారంటే ఈ యొక్క శ్లోకంలో, ఒకవేళ మీరు సరైన ఆదరపూర్వకంగా దానం చేయలేదనుకోండి, మనం దానం చేసే వ్యక్తి కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే దానం చేస్తున్నారో ఆ వ్యక్తి కూడా ఎంతో రెస్పెక్ట్ఫుల్లీ దానం చేయాలంట. ఒకవేళ నిర్లక్ష్యంగా ఏదో మనం ఏదో పెద్ద వాళ్ళ ఎంతో కేర్లెస్గా ఇలా పడేసామనుకోండి తీసుకో అనేసి, అంటే అది సరైన పద్ధతి కాదనమాట. అలా చేస్తే అప్పుడు దానం ఇచ్చే వ్యక్తికి కూడా అది శ్రేయస్కరం కాదు, అది అతనికి హాని కలిగించవచ్చు, హానికరంగా దాని యొక్క ప్రభావం ఉండవచ్చు అని ఇక్కడ రాశారన్నమాట. సో అందుకని ఇక్కడ మనకి ఆశిష్ఠులు వారు చెప్తున్నారంట, అందరికీ ఎంతో ఇలా దానం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంతో ఆదరణతో ఆదరపూర్వకంగా రెస్పెక్ట్ఫుల్ మీరు దానం ఇవ్వండి అనేసి. సో దీని తర్వాత మెల్లిమెల్లిగా అందరు రాజులు రావడం స్టార్ట్ అయిపోయిందంట. దూర దూర ప్రదేశాల నుంచి ఎన్నో మంచి మంచి బహుమతులు దశరథ మహారాజు కోసం తీసుకొని, ఎన్నో రకరకాల వజ్రాలు విలువైన వస్తువులు అంత దూరం దూరం వాళ్ళ రాజ్యాల నుంచి తీసుకొని అక్కడందరికీ రావడం, ఆ యజ్ఞ మంటపం దగ్గర వాళ్ళ కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తారు కదా, అవన్నీ ఏర్పాట్లు స్వీకరిస్తూ అక్కడ నివసించడం కూడా స్టార్ట్ అయిపోయిందంట. సో ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు ఇది అంతా జరగడానికి 1 ఇయర్ జరిగింది, 1 ఇయర్ అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది. సో వశిష్ఠుల వారి యొక్క ఏర్పాట్లు జరిగిపోవడం, రాజులందరూ వచ్చేస్తున్నారు, ఎవరెవరికైతే ఆహ్వానం ఇచ్చారో వాళ్ళందరూ రావడం, ఆ యొక్క యజ్ఞ మండపంలో అందరూ ఇంకా సెటిల్ అయిపోతున్నారు, కూర్చుంటున్నారు అక్కడ, వాళ్ళ స్థానాల్లో నివసించడం స్టార్ట్ అయిపోయారు. దాని తర్వాత ఈ వశిష్ఠులు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారనమాట, మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, అందరికీ ఆహ్వానం పలికాము, అందరూ ఆ ఆహ్వానాన్ని స్వీకరించి ఎన్నో రాజులు, ఎంతోమంది ప్రజలు, ఎంతో రకరకాల చోట్లు, రకరకాల దేశాల నుంచి వాళ్ళందరూ వచ్చేసి మన యొక్క యజ్ఞంలో పాల్గొంటున్నారు అని చూసారా. చాలా ప్రదేశాల పేర్లు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు అంగ ప్రదేశం కానీ, మగధ ప్రదేశం కాదు, ఇవన్నీ ఏంటంటే మన భారతదేశంలో ఇవన్నీ ఇప్పుడు అంటే పేర్లని చేంజ్ అయిపోయాయి. అంటే సౌరాష్ట్ర అంటే అది గుజరాత్ ఏరియా, సింధు అంటే ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ ఏరియా, ఇలా అన్ని ఏరియాస్ పేర్లు ఉన్నాయి. ఇవి అంగ, ఇవన్నీ మగధ, అంటే ఇవన్నీ కూడా బీహార్, ఇలాంటి ఏరియాస్ అనమాట. సో ఇక్కడ ఉన్న అన్ని ఏరియాస్ రాజులందరినీ పిలిచారు, ఇంకా మిగతా చోట్ల కూడా పిలిచారు, అందరు పేర్లు రాలేదు ఇంకా. అంటే అప్పుడులో కూడా ఇవన్నీ పిలి ఇక్కడ అన్ని ప్రదేశాలు ఉన్నాయన్నమాట, రాజులు ఉన్నారు వేరే వేరే రాజులు. సో ఇంకేం చెప్తున్నారంటే వశిష్ఠులు ఇక్కడ దశరథ మహారాజుకి ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా నేను అందరు రాజులకి సరైన ఏర్పాట్లు చేశాను, వాళ్ళందరూ చేరుకున్నారు. సో ఇంకా మనకి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఎలాగైతే మీరు చెప్పారో అలా అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా అన్నీ జరిగిపోయాయి, కన్స్ట్రక్షన్ అంతా జరిగిపోయింది, ఇంకా కావాల్సిన సామాగ్రి అంతా కూడా సమకూర్చినారు, అంతా ఎంత ఏం కావాలో అన్నీ తెచ్చేసుకున్నారు. ఎంత ఫాస్ట్గా అంటే ఇప్పుడు మనకు అక్కడ వేదికను ఎంత ఫాస్ట్గా నిర్మించేశారు మన కార్మికులు అంటే, మనస్సుతో నిర్మిస్తే ఒక మనిషి ఎంత వేగంగా నిర్మించవచ్చో అంత వేగంగా అన్ని పారపాట్లన్నీ పూర్తయిపోయాయని ఇక్కడ మనకి వశిష్ఠులు చెప్తున్నారనమాట, ఎవరికి, దశరథ మహారాజుకి. సో దాని తర్వాత వశిష్ఠులు మరియు ఋషిశృంగ యొక్క ఆదేశం ప్రకారం ఇప్పుడు దశరథ మహారాజు ఆ వేదికకు వెళ్ళి అనుష్ఠానం ఆరంభించబోతున్నారు. ఒక మంచి శుభముహూర్తం, ఒక మంచి నక్షత్రం, ఒక ఆస్పీషియస్, ఒక మంచి నక్షత్రం సమయంలో చూసుకొని ఆ సమయంలో ప్రవేశించారంట యజ్ఞ మండపంలోకి. సో ఆ నక్షత్రం అంటే మంచి రోజు, మంచి నక్షత్రం అంటే సోమవారం, బుధవారం మంచి రోజులంట ఇలాంటి ఈ యజ్ఞాన్ని చేయడానికి. సో అలాగే ఈ ఋషిశృంగను ముఖ్యమైన ప్రీస్ట్గా, బ్రహ్మ ప్రీస్ట్ అనమాట, మెయిన్ ప్రీస్ట్గా నియమించారు. అలాగే రోహిణి నక్షత్రం అనేది ఎంతో ఆస్పీషియస్ నక్షత్రం అని చెప్పారు, మంచి నక్షత్రం. ఆ సమయంలో ఆ చూసుకుని ఆ నక్షత్రం ఉన్న సమయంలో మన ఈ యొక్క ఎవరంటే రాజు దశరథ మహారాజు. సో దాని తర్వాత ఇంకా ఏం జరిగిందంటే ఇక్కడ రాశారు. సో వాళ్ళందరూ అంటే దశరథ మహారాజు అందరు బ్రాహ్మణులను తీసుకొని ముందుగా, అందరికన్నా ముందు వశిష్ఠులు, ఇంకా ముందు అక్కడ ఋషిశృంగను ముందుంచుకొని ప్రవేశించారంట. ఆ యొక్క ఎక్కడైతే యజ్ఞ మంటపం ఉందో దాని దగ్గరికి వెళ్ళారు, అందులో ప్రవేశించారని చెప్పారు. అలాగే రాజుతో పాటు రాణులు కూడా ఆ యొక్క యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళారనమాట. అది ఎందుకంటే రాణి కూడా రాజుతో పాటు పాల్గొంటుందన్నమాట యజ్ఞంలో. సో ఇప్పుడు యజ్ఞం జరగబోతుంది. ఓకే, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ యజ్ఞం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని లాస్ట్ అధ్యాయంలో ఇచ్చారు, ఇది చూసుకుందామంట మనం. సో ఇక్కడ ఏం రాశారంటే, అలా ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ యొక్క గుర్రం ఏదైతే వదిలారో ఒక సంవత్సరం ముందు, అది తిరిగి వచ్చేసింది అనమాట. ఈ సంవత్సరం లోపు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక్కడ అదే సమయం కల్లా గుర్రం కూడా 1 ఇయర్లో మొత్తం భ్రమణ చేసి మొత్తం ఎక్కడెక్కడో తిరిగి అంతా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు అన్ని రాజ్యాలు తిరిగేసి ఇప్పుడు తిరిగి మళ్ళీ వాపస్ అంటే తిరిగి మన ఈ అయోధ్యకు తిరిగి వచ్చేసిందంట. ఇక్కడైతే సరయు కి ఉత్తర ఒడ్డున వాళ్ళు ఉత్తరం వైపు ఒడ్డున ఉత్తరం వైపు ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేశారు అక్కడ. సో 4 రకాల ముఖ్యమైన ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, ఒకటి బ్రహ్మ ప్రీస్ట్ అది ఋషిశృంగ, ఇంకోటి అధ్వర్యు ప్రీస్ట్ అని ఆయన వచ్చేసి మన వశిష్ఠులు, ఇంకా హోత ఇంకా ఉగాత వీళ్ళందరూ కూడా ఈ 4 రకాల ప్రీస్ ఈ యొక్క స్థలానికి ఎక్కడైతే ఈ గుర్రాన్ని ఉంచుతారో ఆ యొక్క స్థలానికి వీళ్ళు తీసుకొని వచ్చారంట ఆ గుర్రాన్ని. రథకార ఎక్కడైతే దానికోసం ఒక రథ క్యారేజ్ బిల్డర్ దాన్ని తయారు చేశారో అక్కడ తీసుకొచ్చారంట. దాని తర్వాత ఋషిశృంగ యొక్క అధ్యక్షతలో ద బెస్ట్ ఆఫ్ ద వైస్ బోర్న్ పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. ఇంకందరూ బ్రాహ్మణులందరూ ఇంకా వారి వారి యొక్క కార్యాలని మొదలుపెట్టారనమాట ఆ యజ్ఞంలో. చెప్పాను కదా 4 రకాల ప్రీస్ ఉంటారు, ఆ ప్రీస్ని మనం యజ్ఞంలో చేసేవారిని మనం ఎగ్జాక్ట్లీ ఏమంటామో తెలియదు తెలుగులో, కానీ పర్వాలేదు మీరు ఋత్విజులు. ఓకే, సో ప్రీస్ అని ఇప్పుడు చెప్పుందా మీరు అర్థం చేసుకోండి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యాలు ఏవైతే చేయాలో, ఎవరు మంత్రాలు చదవాలో మంత్రాలు చదవడం, అలా ఎవరు ఏ కార్యాలు చేయాలో యజ్ఞంలో అందరు చేయడం స్టార్ట్ చేశారంట. దాని తర్వాత వీళ్ళందరూ కూడా కల్పసూత్ర మీమాంస సూత్రాలు అంటే వేదశాస్త్రాల అనుసారంగా ఏ మంత్రాలు జపించాలో ఏ కార్యాలు చేయాలో దాని ప్రకారంగానే సిస్టమేటిక్గా అశ్వమేధ యజ్ఞం అనేది స్టార్ట్ చేశారనమాట. సో ముందు ప్రవర్గ్య అనే ఒక అనుష్ఠానం అంటే రిచువల్స్ అని ఇచ్చారు తెలుగు, సారీ ఇక్కడ ఇంగ్లీష్లో మరి రిచువల్ అంటే అనుష్ఠానం అని నేను చెప్తున్నాను తెలుగులో. సో అలా ఎన్నో రకాల అనుష్ఠానాలు చేస్తున్నారనమాట. సో ముందు ప్రవర్గ్య అనే రిచువల్ని చేశారు, దాని తర్వాత దాంట్లో ఎన్నో రకాల నియమాలు అవి ఉంటాయి. ఋత్విజులు, ఓకే ఋత్విజులు, సో వాళ్ళందరూ అన్ని ఎన్నో రకాల నియమాలు ఉంటాయి అవన్నీ కూడా పాటిస్తూ వాళ్ళు అన్ని శాస్త్రాలు ఉన్న నియమానుసారంగానే అన్ని రకాల ఆ యొక్క యజ్ఞంకి అశ్వమేధ యజ్ఞంకి కావాల్సిన అన్ని రకాల ఇవి చేశారనమాట కార్యాలు. సో ఈ ప్రవర్గ్య ఎలా చేస్తారనే విషయాన్ని తైత్రీయ అరణ్యక వేదిక శాస్త్రాల్లో రాశారంట. అందులో ప్రవర్గ్య బ్రాహ్మణ అనే ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్లో ఇవన్నీ వర్ణించారన్నమాట ఎలా రాశారు. సో అక్కడ సోమ రాజ్యపాయ ప్యావన ఇంకా ప్రవర్గ్య ఉపాసద ఇలా చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క స్టెప్స్ అంటే అశ్వమేధ యజ్ఞం అనేది చాలా పెద్ద యజ్ఞం, అందులో ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ ఇక్కడ వాటి పేర్లతో సహా ఇచ్చారు. సో దాని తర్వాత అలా యజ్ఞం స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో రకాల దేవతల్ని కూడా ఆరాధిస్తారు, కర్మదేవతలందరినీ కూడా ఆ యొక్క యజ్ఞం ద్వారా వాళ్ళందరినీ కూడా ఆరాధిస్తూ యజ్ఞం చేస్తారనమాట. బహిష్ప్రవమాన ఈ ప్రవర్గ్య ఉపాసద ఇవన్నీ అనుష్ఠానాలు చేస్తూ వాళ్ళందరూ కూడా అన్ని పొద్దున మధ్యాహ్నము ఈవినింగ్ అదే సాయంత్రము రకరకాల ఏవైతే అనుష్ఠానాలు చేయాలో యజ్ఞానికి సంబంధించిన శాస్త్రానుసారంగా ప్రవర్గ్య ఉపాసద యజ్ఞాలు అన్నీ చేస్తున్నారన్నమాట. దాని తర్వాత సోమ యజ్ఞం కూడా, సోమ ఎలా చేస్తారు అలా సోమ రసాన్ని కూడా వాళ్ళు ఇంద్రదేవుడికి అర్పించారంట యజ్ఞ ఒక ఆదేశాలు యజ్ఞ ప్రక్రియ ప్రకారం. దాని తర్వాత ఇలా మిగతా కార్యాలు కూడా చేస్తూ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్నీ కూడా ఈ సోమ యజ్ఞం కూడా చేశారంట. దాని తర్వాత ఋషిశృంగ ఇంకా మిగతా అందరూ అక్కడున్న ప్రీస్ వాళ్ళందరూ కూడా కాల్డ్ ఫర్ ఇంద్ర. నేను ఇంగ్లీష్లోనే చదువుతాను కనుక ఇంగ్లీష్లోంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను, కొద్దిగా కొన్ని వర్డ్స్ కొంచెం కష్టం అవుతుంది. సో నేను కంఫర్టబుల్గా ఉన్న వర్డ్స్ యూజ్ చేస్తాను, ఒకవేళ నాకు వెంటనే రాకపోతే ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్. సో రిషిశ్రింగ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రీస్ట్ అందరూ కూడా ఇంద్రుడు ఇంకా మిగతా అందరు దేవతలకు కూడా మంత్రాలు వాళ్ళకు ఏ మంత్రాలు వాళ్ళ కోసం జపించాలో అన్ని మంత్రాలను కూడా వాళ్ళు జపించి అన్ని రకాల రిచువల్స్ని వాళ్ళు పాటించారనమాట. దాని తర్వాత అన్ని మంత్రాలని జపించి దాని తర్వాత అక్కడ యజ్ఞంలో ఏవైతే అర్పించాలో అన్నీ అర్పించారనమాట. అలా అందరూ స్వర్గంలో ఉన్న దేవతలందరినీ పిలిచారంట ఆహ్వానం. తో ప్రతి ఒక్క దేవతకి వాళ్ళు అలా ఒక్కొక్కరికి అది అర్పించారనమాట. యజ్ఞంలో ఎవరిని మిస్ చేయలేదు, ఎవరికి తప్పుగా అర్పించలేదు, ఏది అన్ని కరెక్ట్గా చేశారు, పర్ఫెక్ట్గా చేశారు మంత్ర ఉచ్చారణతో సహా. సో ఈ విధంగా ఏ ఆటంకం లేకుండా అందరు దేవతలకు అర్పించారంట. సో ఇలా ఇవి ఎన్నో రోజులు జరిగాయి. ఈ యొక్క యజ్ఞం అనేది రోజు జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏ ఒక్క బ్రాహ్మణుడు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంతో మేధావులు బ్రాహ్మణులు అందరూ అక్కడ పాల్గొన్నారు. ఒక్కొక్క బ్రాహ్మణుడు ఎవరైతే ఆ యజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళందరితో పాటు ఒక 100 మంది శిష్యులు ఉన్నారంట ఆయనకి. అలాంటి బ్రాహ్మణులు అందరూ వచ్చారు అక్కడికి. సో నెక్స్ట్ ఆ యొక్క యజ్ఞం జరిగే సమయంలో ప్రతిరోజు అన్నదానం అనేది ప్రతిరోజు జరుగుతుందంట. మరి అది ఎలా జరిగింది? సో ఇక్కడ ఏం రాశారు, ద ప్రాస్పెరిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రెయిన్స్ అన్నదాన్ ఆన్ దట్ ఒకేషన్ ఈజ్ నెక్స్ట్ డిస్క్రైబ్డ్ ఇన్ 8 వర్సెస్. వచ్చే 8 శ్లోకాల్లో దాటి గురించే ఉందన్నమాట అన్నదానం ఎలా జరిగింది. ఈవెన్ దో వెన్ సోమా ఇస్ ప్రక్యూర్డ్ ద ఫుడ్ ఆఫర్డ్ ఇన్ సాక్రిఫైస్ యజ్ఞాన ఇస్ నాట్ మెంట్ టు బి కన్సీవ్డ్ స్టిల్ బై ది ఇంపాక్ట్ ఆఫ్ ఫస్ట్ ఆల్ ఇట్ వాజ్ నాట్ ఫాల్టీ. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వ్యక్తులు కూడా పొగుడుతున్నారనమాట. ఇలా ఎంత బాగా అన్నదానం ఇంకా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని, అంటే ఎంత బాగా అన్నదానం జరుగుతుంది అలా అక్కడ ఉన్న బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు సాధువులు వైరాగులు ప్రతి ఒక్కరూ అందరికీ మంచి ఆహారాన్ని ప్రతిరోజు సర్వ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్న వృద్ధులు ఇంకా ఏ డిజీజ్డ్ అంటే ఏవో రోగాలు ఉన్న వాళ్ళు కూడా, అలాగే స్త్రీలు పిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంత కావాలో ఎంత అవసరం ఎంత వాళ్ళకి తగినంతగా వాళ్ళు ఆహారాన్ని స్వీకరిస్తూ ఇంకా కావాలని అడుగుతున్నారంట, ఇంకా తీసుకుంటున్నారంట, ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా వాళ్ళు ఆహారాన్ని తీసుకుంటున్నారంట. అలాగే ఇంకా వీళ్ళు దశరథ మహారాజు వైపు నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఎంత ఆహారం కావాలంటే అంత ఎంతో ఉదార స్వభావంతో ఎంతో ప్రేమపూర్వకంగా వాళ్ళందరికీ వడ్డిస్తున్నారంట. సో అలా ఈ యొక్క ఆహారము పెద్ద పెద్ద పర్వతాల అంత పెద్ద పెద్ద సైజులో ఆహారాన్ని తయారు చేశారంట. అంటే ఆహారాన్ని కుక్ చేశారు, వండారు. అన్ని రకాల ఆహారాలు అంటే 4 రకాల ఆహారాలు ఉంటాయన్నమాట. ఒకటి తినేది, నమిలేది అంటే చప్పరించేది, మింగేది, ఇలా అన్ని రకరకాల 4 రకాల ఆహారాలని వాళ్ళు పదార్థాలని రకరకాల వ్యంజనాలని వాళ్ళు చేశారు. ప్రతిరోజు ఇలా రోజు వంట జరుగుతుంది. పెద్ద 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 ఎత్తులో ఎన్నో వంటకాలు తయారు చేసి అందరికీ వాళ్ళు అవి పంచుతున్నారన్నమాట ఆహారాన్ని. సో అక్కడ ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది ఆడవారు మగవారు ఎన్నో దేశాల నుంచి విదేశాల నుంచి వచ్చారనమాట ఈ యొక్క యజ్ఞాన్ని చూడడానికి. ఎందుకంటే సాధారణమే యజ్ఞ కాదు కదా, ప్రతి ఒక్క రాజు చేసేది కూడా కాదు, చాలా రేర్ అనమాట. ఎంతో ఎవరో ఎంతో పెద్ద రాజుల్లో కూడా గొప్ప రాజుల్లో ఎవరు చేసిన వాళ్ళ పేర్లు ఇక్కడ మనకు శాస్త్రాల్లో వచ్చేస్తాయన్నమాట. సో అలా వాళ్ళందరూ కూడా ఎంతో ఈ యొక్క ఆహారం మరియు పానీయాల ద్వారా నీరు ద్వారా ఇవన్నీ అరేంజ్మెంట్స్ ద్వారా వాళ్ళు ఎంతో సంతృప్తి చెందారంట. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు. సో ఆహారం కూడా ఎంతో టేస్టీగా చేశారంట. ఎందుకంటే ఇంకా వాళ్ళందరి ఆహారం ఎంతో బాగుంది అనేసి మెచ్చుకొని బ్రాహ్మణులందరూ కూడా దశరథ మహారాజుకి ఎంతో మంచి స్వస్తి వచనాలు ఇంకా మంచి ఆస్పీషియస్నెస్ వాళ్ళందరికీ ఇంకా బాగా జరగాలని ఆశీర్వాద వచనాలు చేశారంట దశరథ మహారాజుకి. చాలా మంచి రఘుకులంలో ఉన్న మంచి రాజు అని చాలా మంది పొగిడారంట. అలా బ్రాహ్మణుల యొక్క పొగడ్తలు వినాలంట రాజు. సో అది చాలా మంచిదన్నమాట రాజుకి, అది కూడా ఒక మంచి ఒక చిహ్నం అనమాట. అలా బ్రాహ్మణులు పొగిడితే రాజుని, అది మంచిదన్నమాట రాజుకి. అలా శాస్త్రానుసారంగా వాళ్ళ బ్రాహ్మణుల యొక్క పొగడ్తను విని ఆయన కూడా ఎంతో సంతోషించాడంట. అన్ని బ్రాహ్మణులందరికీ మంచి మంచి అందరి ప్రజలందరికీ వచ్చిన వాళ్ళ అతిథులందరికీ కూడా, గెస్ట్స్ అతిథులకి అందరికీ కూడా మంచి సదుపాయం, మంచి తినడానికి, తాగడానికి, ఉండడానికి అన్ని వస్తువులు బాగున్నాయని. సో ఇలా మన యజ్ఞం జరిగేటప్పుడు కూడా, సోమ యజ్ఞం జరిగేటప్పుడు కూడా అప్పుడు ఇది ఇలా కొన్ని సంభాషణలు జరుగుతుంటాయంట. అలా యజ్ఞం మధ్యలో కూడా బ్రేక్స్, అంటే యజ్ఞం తర్వాత కొంచెం సమయం గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఇంకో యజ్ఞం చేసే కన్నా ముందు, ఇంకో రిచువల్ చేసే కన్నా ముందు. సో ఆ మధ్యలో ఉన్న కొంచెం గ్యాప్లో కూడా అక్కడ ఉన్న వాళ్ళు, అంటే హోత బ్రాహ్మణులు, బ్రాహ్మణులు, రకరకాల ప్రీట్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో వాద వివాదం జరుగుతుందన్నమాట. అంటే శాస్త్రాలను తీసుకొని వాళ్ళు ఇంకా దాన్ని ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్, క్వశ్చన్ ఆన్సర్స్, ప్రశ్నోత్తరాలు, ఇవన్నీ ఫిలాసఫికల్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరిగాయంట. బ్రహ్మోద్యాన్ని ఇవన్నీ శాస్త్రాలు ఇచ్చారు, అలా జరపాలి అంటే జరుగుతాయి అనేసి యజ్ఞం మధ్య సమయంలో. సో అలా జరుగుతాయి అన్నమాట, సంభాషణలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఇలా ప్రతిరోజు ఈ విధంగా అన్ని శాస్త్రానుసారంగా యజ్ఞం అనేది జరుగుతూ వస్తుందన్నమాట ప్రతిరోజు. సో ఇక్కడ పాల్గొనే బ్రాహ్మణులు ఎవరైతే యజ్ఞంలో పాల్గొన, వాళ్ళందరూ ఆ వేదాల్లో 6 అంగాల్ని కూడా అన్ని సరిగ్గా తెలిసిన వాళ్ళు, ఆ జ్ఞానమంతా, అన్ని వ్రతాలు, ఎన్నో వ్రతాలు చేసిన వారు, ఇంకా ఎంతో ఎక్స్పర్ట్ అనమాట ఈ యజ్ఞాలు చేయడంలో, ఈ బ్రాహ్మణ కార్యక్రమాల్లో కూడా, ఇంకా ఈ డిబేట్లో కూడా. సో ఈ విషయం ఇక్కడ చెప్పారు. ఇంకా దీని తర్వాత ఏం చెప్పారంటే, అంటే ఎంతో యోగ్యమైన వ్యక్తులు బ్రాహ్మణులు అక్కడ పాల్గొంటున్నారు యజ్ఞంలో చేయడానికని. ఇంకా దాని తర్వాత యజ్ఞంలో ఈ సమయం వస్తుందన్నమాట, ఈ యొక్క మన యజ్ఞ పశువుల్ని, అంటే అశ్వాన్ని, ఇంకా మిగతా పశువుల్ని బలించే సమయం. సో దానికి తగ్గట్టుగా అక్కడ 6 స్తంభాలని నిర్మించారంట. కదిర పలాష చెట్ల ద్వారా శ్లేష్మాతక, ఇంకా దేవదారు, ఇలా రకరకాల పదార్థాలు చెట్ల ద్వారా నిర్మితమైన స్తంభాలు అనమాట. ఇవన్నీ మనకు అన్ని సరిగ్గా తెలియవు మరి, ఇప్పుడు ఉన్న ఏ పేర్లతో ఉంటాయి మరి బయట. సో మరి ప్రతి స్తంభానికి ఎంత డిస్టెన్స్ ఉండాలో, గ్యాప్ ఉండాలో, రెండు చేతుల డిస్టెన్స్ అంట, రెండు చేతుల డిస్టెన్స్ ఒక్కొక్క స్తంభానికి మధ్యలో ఉండి ఆ స్తంభాలకు కట్టేశారనమాట. ఇక్కడ ఏమిటి అంటే మన పశువులన్నింటినీ. ఇప్పుడు లాస్ట్ అది అనుపస్థ్య రిచువల్ అనమాట, అంటే పశువుల్ని బలిచ్చే రిచువల్ అనమాట, అనుపస్థ్య రిచువల్ చేసే రోజు. సో అలా ఆ పశువులందరినీ కూడా వారికి కట్టేస్తారనమాట అక్కడ. సో ఇంకా వాళ్ళందరికీ కూడా మంచిగా, అంటే అన్ని పశువులకు కూడా మంచి డెకరేషన్ చేశారనమాట, బంగారంతో కూడా డెకరేషన్ చేశారంట. మొత్తం 21 అలా స్తంభాలని, 21 క్యూబిట్స్ టాల్, అంటే కొలతలు ఇచ్చారనమాట అలాగా. ఇంకా మంచి క్లాత్, మంచి క్లాత్ అంటే మన బట్టతో కూడా కప్పి, అంటే మంచి డెకరేట్ చేశారని చెప్పారు బేసికలీ. ఈ మెజర్మెంట్ అన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో ఇచ్చారనమాట, సులభ సూత్ర అనేసి, సులభ కర్మ అని, లేకపోతే సులభ సూత్రాలు అనేసి శాస్త్రాల్లో ఉన్నట్టు. జామెట్రీ అంటే ఎలా అరేంజ్మెంట్ ఉండాలి ఈ యొక్క యజ్ఞ కంఠపంలో, స్తంభాలు ఎలా ఉండాలి, ఉపదరువులు. ఓకే, థ్యాంక్ యూ. సో ఎనివే, ఇప్పుడైతే ఈ యజ్ఞాలన్నీ మనం చేయట్లేదు కనుక మనకు అసలే తెలియవు ఈ యొక్క విషయాలన్నీ. నేను ఇవన్నీ మొదటిసారి ఇవన్నీ ఇక్కడ ఇంత డీటెయిల్గా చూస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా ఒక స్తంభాన్ని కూడా 8 ఎడ్జెస్ కోణాలు ఉంటాయి కదా, 8 కోణాలు ఉంటాయంట స్తంభంకి. ఇంకా అవన్నీ ఎంత బాగా డెకరేట్ చేశారంటే మెరుస్తున్నాయని. సో దానికి ఆయిల్ కూడా పూసారంట. సో దాని తర్వాత వాటి పూజ కూడా చేశారంట ఆ స్తంభాలకి, అంటే సాక్రిఫిషియల్ ఆల్టర్స్ అన్నట్టు, అక్కడ వాటికి అక్కడంతా బలిస్తారు ఇప్పుడు. సో దాని తర్వాత అన్ని మెజర్మెంట్స్ ప్రకారం, శాస్త్రాల్లో ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం చేశారనమాట. ఇంకా షేప్ వచ్చేసి ఈ యొక్క మొత్తం యజ్ఞ మంటపం మొత్తం షేప్ వచ్చేసి, ఎక్కడైతే యజ్ఞ కార్యక్రమం మొత్తం జరుగుతుందో, గరుడ పక్షి యొక్క షేప్లో, షేప్ అంటే మనం ఏమంటే ఆకారంలో, గరుడ పక్షి ఆకారంలో నిర్మించారనమాట. దాని అలా చెప్పారు శాస్త్రాల్లో, అలా నిర్మించాలనేసి అలాగే నిర్మించారంట. సో అక్కడ 3 అరేస్ అంటే 3 రోజులో మొత్తం 18 ఈ అగ్నిహోత్రాలు, అంటే అక్కడ ఫైర్ ప్లేసెస్ జరుగుతున్నాయన్నమాట. సో ఇలా పెద్దగా అంటే చాలా బాగా పెద్దగా నిర్మించారు, ఎగ్జాక్ట్గా ఎలాగైతే శాస్త్రాల్లోనో దాని ప్రకారం నిర్మించారని రాశారు. సో అలాగే శాస్త్రాల ప్రకారంగానే రకరకాల పశువులు, పాములు, పక్షులు వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ స్తంభాలకు అన్ని కట్టేసి అక్కడ ఉంచారన్నమాట. ఏ దేవతలకి ఏవైతే అర్పించాలో బలియాలో అవన్నిటిని అక్కడ పెట్టారన్నమాట. అలాగే గుర్రం కూడా ఉందన్నమాట, అశ్వమేధ అశ్వ గుర్రం. సో దాని తర్వాత పశువుని 300 మొత్తం 300 పశువులు ఉంటాయన్నమాట, మన అశ్వతో కలుపుకొని గుర్రంతో కలుపుకొని. సో మరి ఇన్ని పశువులు ఎందుకు బలిస్తున్నారు అంటే చూడండి, ఇక్కడ మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, మన ప్రభుపాల వారు కూడా ఇక్కడ రామాయణంలో కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే యజ్ఞం జరగడం ద్వారా, ఈ యజ్ఞం జరగడం ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. ఎలాగైతే మనం చూసామో ఇక్కడ మన దశరథ మహారాజుకి ఆయనకు ఎన్నో పాపాలు, ఎన్నో పాపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. పాపాలు తొలగిపోవడమే కాకుండా ఎంతో ఎన్నో రకాల ఆస్పీషియస్నెస్, ఎంతో సమృద్ధి అనేది సమకూరుతుంది అన్నమాట, ఎన్నో రకాల లాభాలు వస్తాయి. అలాగే అక్కడ ఇప్పుడు అంతమంది చేరుకున్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూడబోతాం ఎన్నో అశ్వమేధ యజ్ఞంలో ఎంతో దాన ధర్మాలు చేస్తారన్నమాట బ్రాహ్మణులకి, ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ. సో వాళ్ళందరికీ కూడా లాభమే. మళ్ళీ అక్కడ మళ్ళీ అక్కడ వచ్చిన అందరు రాజులకు కూడా, వాళ్ళందరికీ కూడా, ఇంకా ప్రజలకు కూడా, మొత్తం ప్రజ అందరికీ సమృద్ధి అనేది పెంపుతుంది, అందరికీ మంగళదాయక అన్నమాట, అందరికీ సమృద్ధి అనేది పెరుగుతుంది అన్ని రకాలుగా. అలాగే అందరికీ పుణ్యం లాభం దొరుకుతుంది. అలాగే ఈ యొక్క పశువులు ఏవైతే బలి అవుతున్నాయో, మరి ఎందుకండి బలి అవుతున్నాయి అంటే ముందు కూడా మనం ఒకసారి చర్చించుకున్నాం, ఇది ఎలాంటి బలి అంటే సర్జరీ లాంటిది. డాక్టర్ సర్జరీ చేసినప్పుడు కొంచెం నొప్పి పుడుతుంది పేషెంట్కి, కానీ దాని ద్వారా ఆయన ఒక రోగం నయమై ఇంకా మంచిగా మారుతాడని వ్యక్తి. అలాగే ఈ యొక్క పశువులు ఏవైతే బలిస్తున్నామో అవన్నీ పశువులన్నీ కూడా వెంటనే వాటికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఎలాగైతే ఒక క్షత్రియుడు, ఇది మనకి ఈ శ్లోకాలు వస్తాయి కదా భగవద్గీతలో కూడా, ఈ మనకి ఒక శ్లోకం మధ్యలో తాత్పర్యంలో ప్రభుపాల ద్వారా రాస్తారనమాట, మన గ్రంథాల్లో ఇచ్చారనమాట. ఎలాగైతే ఒక క్షత్రియుడు రణభూమిలో యుద్ధం చేసేటప్పుడు శత్రువుని చంపేస్తాడో, ఆ శత్రువు కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఒకవేళ క్షత్రియుడు మరణిస్తే యుద్ధం చేస్తూ కూడా అతనికి కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది. అవునా, గెలిస్తే ఇక్కడ భూమి మీద రాజుగా బతుకుతాడు, చనిపోయిన యుద్ధంలో అతని స్వర్గం అనేది లభిస్తుంది అన్నమాట, స్వర్గప్రాప్తి. అలాగే వీటన్నిటికి కూడా ఇవన్నీ ఎవరైతే ఇక్కడ పశువులు ఏవైతే బలి అవుతున్నాయో వాటన్నిటికి కూడా నెక్స్ట్ జన్మ అనేది డైరెక్ట్గా మనిషిల్లో కూడా చెప్పుకున్నాం కదా 400,000 అంటే 400,000 400,000 వెరైటీ మనుషులు ఉంటారు కదా చేతన ప్రకారం, అంటే ఆ దేవతల్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని, ఓన్లీ భూమి మీద మనుషులనే కాదు వీళ్ళందరూ కూడా మన జాతి ఒకటే జాతి అనమాట ఒక రంగానే చెప్పాలంటే. సో వాళ్ళ వాళ్ళకి స్వర్గంలో అంటే ఎంతో మంచి స్థాయిలో వాళ్ళకి నెక్స్ట్ జన్మ ఉంటుందన్నమాట. సో ఇది వాళ్ళకి అడ్వాన్స్మెంట్ అనమాట, ఎందుకంటే పశువులు ఎన్నో మొత్తం 84 lakh స్పీషీస్, అవునా 84 lakh శరీరాలు మారుతూ అప్పుడు తర్వాత లాస్ట్కి మనకి మనిషి శరీరం అనేది లభిస్తుంది పశువులకి, అంటే ఆత్మకి. సో అటువంటి ఇలాంటి పశువు శరీరం నుంచి డైరెక్ట్గా మనిషి శరీరం అంటే స్వర్గవాసం అది కూడా అందులో మంచి శరీరం లభిస్తుందంటే అది అది అన్ని పశువులకి అది మేలే జరుగుతుంది కనుక ఇందులో వాటికి ఏమీ నష్టం లేదు. ఇది ఇవన్నీ వాటికి అందరికీ మంచి, పశువులన్నిటి కూడా చాలా మంచిది. అందుకే బలి ఇచ్చే పశువుని కూడా ఈ అశ్వాన్ని కూడా ఎవరు ఏ అంటే చాలా పర్టికులర్ అశ్వాన్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట, చాలా యోగ్యత ఉండాలి ఆనిమల్స్ కూడా. సో అందుకని ఇక్కడ మనకి శాస్త్రాల్లో చాలా డీటెయిల్స్ ఇచ్చారనమాట, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఎవరికి అమంగళం అశుభం సమకూర్చదు అనమాట, అందరికీ శుభాన్ని సమకూరుస్తుంది అనమాట. సో దాని తర్వాత అక్కడ అశ్వాన్ని అందరినీ అక్కడ పశువులను అలా బలిచ్చినప్పుడు అక్కడ తర్వాత ఒకడైతే అశ్వాన్ని ఏదైతే బలిచ్చారు దాని తర్వాత అక్కడ కౌశల్య రాణి అంటే అనుష్ఠానంలో ఒక యజ్ఞంలో ఒక రిచువల్ అనమాట, మనం రిచువల్ని ఏమంటాం మర్చిపోయాను తెలుగులో, రిచువల్ అంటే అది ఒక కార్యం, ఆ శాస్త్రాల ప్రకారం చేసే కార్యం, ఒక కార్యం ప్రకారం రిచువల్ ప్రకారం అక్కడ 3 golden నీడిల్స్తో మార్క్ చేస్తుంది అనమాట డెడ్ హార్స్ బాడీని మార్క్ చేస్తే దాని ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది ఒక దాన్ని ఏమంటారంటే దాని ద్వారా ఆమె ఇంకా ఎంతో ఆనందాన్ని పరామ్య మూఢ ఎంతో ఆనందాన్ని ఆమె వ్యక్తపరిచింది, అంటే సక్సెస్ఫుల్గా యజ్ఞం జరిగింది అనేసి, ఎందుకంటే దాని ద్వారా అందరికీ లాభం జరిగిపోతుంది అనేసి. దాని తర్వాత ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ అవుతుంది అన్నమాట యజ్ఞంలో, సో ఆమె ఇంకా ధర్మాన్ని నెరవేర్సిస్తూ కౌశల్య అలా మూడు పిన్స్తో ఏదో మార్క్ చేస్తుందంట శరీరం ఒక ఏమంటాం హార్స్ గుర్రం యొక్క శరీరానికి. దాని తర్వాత డిజైరింగ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ అవర్ రిలీజియాసిటీ విత్ ఎ వెరీ పీస్ఫుల్ మైండ్ కౌశల్య రిసైడెడ్ నియర్ ద డెడ్ హార్స్ ఫర్ దట్ నైట్. సో ఆ రోజు రాత్రి అంతా కూడా ఆ యొక్క డెడ్ హార్స్ మృతి చెందిన గుర్రంతో అక్కడే రాత్రంతా నివసించిందంట కౌశల్య. దాని ప్రకారంగా అది ధర్మానుసారంగా ఇంకా దాన్ని బాగా ధర్మాన్ని పాటించాలనేసి. సో దాని తర్వాత అక్కడ అందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు ఇంకా అక్కడ ఇవి రిచువల్ ఉన్నాయన్నమాట సింబాలికల్గా. బ్రహ్మ హోత అద్వర్యు ఉగాత వీళ్ళందరికీ కూడా రాజు అన్ని రకాల రాణుల్ని కూడా దానం ఇస్తున్నట్టుగా సింబాలికల్గా చెప్తారన్నమాట. అంటే మంత్రాలు చదువుతారు అవన్నీ రిచువల్ చేస్తారు. దాని తర్వాత ఏదైతే ఒక గుర్రానికి శరీరానికి ఒక కట్టేసిన ఒక రోప్ ఉంటుంది కదా రీడ్ రోప్ అని ఇచ్చారు ఇక్కడ అది తాడు ఉంటుంది కదా ఆ తాడుని కూడా ఈ అద్వర్యు ఎవరైతే ప్రీస్ట్ ఉన్నారో అంటే వశిష్ఠులు అద్వర్యు ప్రీస్టు ఎంతో కాన్సన్ట్రేటెడ్ మైండ్తో స్కిల్డ్ వేగా దాన్ని ఆ యజ్ఞంలో మంటల్లో దాన్ని ఉడకబెడతారంట. మామూలుగా అయితే ఇంకా వేరే దాంట్లో వేరేలా చేస్తారు మనకు అది అవసరం లేదు కానీ ఇక్కడ చూద్దామంట అశ్వమేధ యజ్ఞంలో ఏం చేస్తున్నారు. దాని తర్వాత దీన్ని వాప అంటే ఒక్కొక్క స్టేజెస్ ఉన్నాయన్నమాట ఈ యొక్క అశ్వమేధ యజ్ఞంలో చెప్పాం కదా ఎన్నో రకాల స్టేజెస్ అందులో రకరకాల ప్రతి రిచువల్కి ఎన్నో పేర్లు ఉన్నాయి అసలు ఆ పేర్లు అన్నీ ఫస్ట్ టైం నేను కూడా చదువుతున్నాను. వాప హోమ అంటారంట. సో ఆ వాప హోమలో అది దాన్ని వాప అంటారనమాట. అది కాలి దాని నుంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ని దశరథ మహారాజు ఆ స్మెల్ ఆ వాసన పీల్చుకుంటే ఆ వాసన పీల్చుకొని శాస్త్రాల ప్రకారం ఏంటంటే అలా ఆ యొక్క వాప అంటే అదే థ్రెడ్ని అది కాలి దాంట్లోంచి వచ్చే స్మెల్ సరైన సమయంలో శాస్త్రానుసారంగా వాసన పీల్చుకుంటే ఎంతో మంచి స్మెల్ వస్తుందంట. ఆ యొక్క స్మెల్ని పీల్చుకుంటే దాని ద్వారా దశరథ మహారాజుకు ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయంట. సో ఈ యొక్క వాప హోమ జరిగిందనమాట. దాని తర్వాత ఇంకా ఉంది దాంతో అంగహోమ జరుగుతుంది. అంగహోమ అంటే ఇప్పుడు 16 మంది బ్రాహ్మణికల్ సాక్రిఫిషియల్ ప్రీస్ట్స్ ఎవరైతే అక్కడ యజ్ఞం చేస్తున్నారో ప్రీస్ట్ అందరూ ఈ యొక్క హార్స్ బాడీ ఈ యొక్క అశ్వం యొక్క బాడీని 16 పార్ట్స్ చేసి మంత్రాలతో దాని ప్రకారంగా ఒక అగ్నిలో వేస్తారంట 16 పార్ట్స్గా చేసి 16 అంగాలు. అందుకే దీన్ని అంగహోమ అంటారు. ఇది జస్ట్ వాపహోమ తర్వాత అంగహోమ చేస్తారంట. సో ఇంకా అశ్వమేధ యజ్ఞం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది వాత ఈ 2 రకాలు చేస్తారని చెప్పారు. వేరే యజ్ఞాలు కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయంట. ప్రతి ఒక్క యజ్ఞంలో ఒక్కొక్క రకమైన వేరియేషన్స్ ఉంటాయి కానీ ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఇక్కడ దీని ప్రకారం అశ్వమేధ యజ్ఞం ప్రకారం చేశారు. కల్పసూత్ర బ్రాహ్మణ శృతి మంత్రాలు వేదాల్లో శృతి మంత్రాలు బ్రాహ్మణ కల్పసూత్రాలు బ్రాహ్మణ పోర్షన్లో బ్రాహ్మణ అరణ్యకాల వేరే వేరే పోర్షన్స్ ఉంటాయి వేదాల్లో అందులో కల్పసూత్ర బ్రాహ్మణ పోర్షన్లో ఉందంట. సో ఇప్పుడు లాస్ట్ పార్ట్ అనమాట. ఇంకో 3 రోజులు అసలు మెయిన్ ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ అశ్వమేధ యజ్ఞం చేసేది 3 రోజులు చేస్తారంట. ఆ రోజు అందులో చేసే యజ్ఞాల పేర్లు ఏంటంటే చతుష్టోమ ఫర్ మొదటి రోజు చేస్తారు. ఇంకో రోజు ఉక్త ఇంకా ఫైనల్ రోజు వచ్చేసి అతిరాత్ర ఈ 3 చేస్తారంట. ఈ చతుష్టోమ అని అగ్నిష్టోమ సాక్రిఫైస్ అగ్నంగాడ కూడా అంటారంట. ఆ రోజు ఏంటంటే అందులో చతుష్టోమ అని అగ్నిష్టోమ అని చతుష్టోమ అని కూడా ఎందుకు అంటారంటే చతు అంటే 4 రకాల మంత్రాలను ఉచ్చరిస్తారంట. 4 హిమ్స్ టు బి రిసైటెడ్ మొదటి మంత్ర 4 మంత్రాలని ఉచ్చరిస్తారు. మొదటి మంత్రం 3 సార్లు 2వ మంత్రం 15 సార్లు అలా 3వ మంత్రం 17 సార్లు ఇంకో మంత్రం లాస్ట్ మంత్రం వచ్చేసి 21వ సారి ఉచ్చరిస్తారంట. ఇంకా 2వ రోజు ఉక్త అంటే అక్కడ 21 మంత్రాలు యుక్త మంత్రాలను ఉచ్చరిస్తారంట దానికి. దాని తర్వాత దీన్ని ఇది జ్యోతిష్టోమ సాక్రిఫైస్ అంట. దాని తర్వాత లాస్ట్కి సర్వస్టోమ సాక్రిఫైస్ చేస్తారు లాస్ట్ రోజు. ఇలా రకరకాల పేర్లు రకరకాల సాక్రిఫైస్ రిచువల్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఇంకా దాంతోపాటు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది అనమాట, కంక్లూడ్ అయిపోయింది అశ్వమేధ యజ్ఞం రిచువల్ అనేది, యజ్ఞ అనుష్ఠానం అనేది. సో దాని తర్వాత ఇంకా ఎన్నో రకరకాల చిన్న చిన్న యజ్ఞాలు కూడా దాంతోపాటు చేయాలి, చేస్తే బాగుంటుందని శాస్త్రాల్లో చెప్పారంట. దాని ప్రకారంగానే మరి జ్యోతిష్టోమ ఆయుష్టోమ టు అతిరత్ర ఇంకో ఎక్స్ట్రా సాక్రిఫైస్ అభిజిత్ విశ్వజిత్ ఆప్తోర్యామ ఇలా రకరకాల శాస్త్రాల్లో ఏవైతే చెప్పారో ఆరు రకాల ఇంకా చిన్న చిన్న యజ్ఞాలని కూడా చేయాలనేసి మంచిది ఉచితం అనేసి వాళ్ళన్నీ అవన్నీ చేశారంట దశరథ మహారాజ్. దాని ప్రకారంగా అన్ని చేయించారంట మంచిదనేసి శాస్త్రాల ప్రకారంగా. ఇంకా దాని తర్వాత ఇప్పుడు అయిపోయింది యజ్ఞం మొత్తం అయిపోయింది. ఇప్పుడు దక్షిణ బ్రాహ్మణులకి అంటే చేసిన యజ్ఞంలో యజ్ఞం చేసిన బ్రాహ్మణులకి, అలాగే ఇంకా అక్కడ పాల్గొన్న మిగతా బ్రాహ్మణులకి, ఇంకా మిగతా అందరి ప్రజలకు కూడా దానం చేస్తారు. ఇప్పుడు ఏం దానం ఇచ్చారో చూద్దామంట. ఫస్ట్ వచ్చేసి దశరథ మహారాజు తన రాజ్యంలో ఇప్పుడు నాలుగు దిశలు ఉంటాయి కదా, పూర్వం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, పూర్వం పడమర ఉత్తరం దక్షిణం. సో అలా సో పూర్వ భాగం వచ్చేసి అందులో ఉన్న రాజ్యాన్ని అంటే స్థలాన్ని హోత బ్రాహ్మణుడికి దక్షిణగా ఇచ్చేశారు, ఎవరైతే హోత ప్రీస్టో. మళ్ళీ వెస్టర్న్ పోర్షన్ అంటే పూర్వ పడమర కదా, వెస్ట్ అంటే పడమర పోర్షన్ అద్వర్యు ప్రీస్ట్కి దక్షిణకి ఇచ్చేశాడు. దక్షిణ భాగాన్ని రాజ్యంలో స్థలాన్ని బ్రాహ్మణ ప్రీస్ట్కి మన బ్రహ్మ ప్రీస్ట్కి దక్షిణగా ఇచ్చేశాడు. ఇంకొకటి ఉన్నారు కదా ఉద్గాత ప్రీస్ట్కి, ఆయనకి అదే మన ఇంకొకటి ఉత్తరం దిక్కు ఉన్న రాజ్యాన్ని స్థలాన్ని ఇచ్చేశారంట. అలా ఇవ్వాలి దక్షిణ అనేసి అశ్వమేధ యజ్ఞంలో ఇచ్చారనమాట. ఇలా బ్రహ్మదేవుడే ఫస్ట్ మొట్టమొదటిసారి ఈ యొక్క అశ్వమేధ యజ్ఞాన్ని చేశారంట బ్రహ్మదేవుడే. సో దాని తర్వాత మరి ఏం జరిగిందంటే తద్వారా ఆయన మొత్తం రాజ్యాన్ని పనిచేశాడు పృథ్వీపైన. మొత్తం పృథ్వీ ఆయన రాజ్యం అయితే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం రాజ్యాన్ని పనిచేశారు శాస్త్రానుసారంగా. ఆయన ఎంతో ఆనందపడ్డాడంటే ఇలా అన్ని మొత్తం దానం చేసేసిన తర్వాత దక్షిణగా. అప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్న సాక్రిఫిషియల్ ప్రీస్ట్ అంటే ఆ యజ్ఞాన్ని చేసిన నాలుగు రకాల ప్రీస్ట్ అందరూ కూడా రాజుతో అన్నారంట, ఇప్పుడు యజ్ఞం పూర్తయింది సంపూర్ణంగా, మీకు ఏ రకమైన కల్మషం కానీ ఏ కంటామినేషన్ కానీ పాపం కానీ అన్నీ తొలగిపోయాయి, ఇప్పుడు మీకు ఇంకేం లేవు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు నాకు మా అందరికీ దానం ఇచ్చేస్తారు మీ రాజ్యం అంతా నాలుగు వైపులా, కానీ దీన్ని సంరక్షించే సామర్థ్యము మీ ఒక్కరికే ఉంది, మీ ఒక్కరిది కర్తవ్యము ఈ యొక్క రాజ్యాన్ని అంతా సంరక్షించడం అనేది. మాకు ఈ రాజ్యంతో ఈ స్థలంతో మాకేం పని లేదు, మేమేం చేసుకోలేము దీన్ని ఇంత రాజ్యాన్ని, ఎందుకంటే ఇది మాకు చేసే సామర్థ్యం కూడా లేదు. ఎందుకంటే మీరు ఈ యొక్క పృథ్వీని పాలించే రాజులు క్షత్రియులు, మేము ఇక్కడ మంత్రులను అంటే సారీ బ్రాహ్మణులమే. సో మాదేంటంటే ముఖ్యంగా మేము వేదశాస్త్రాలు చదువుకోవడంలో ఎప్పుడు నిమగ్నమై ఉంటాము, కాబట్టి ఈ యొక్క బాధ్యతను ఈ యొక్క సంరక్షణ అనేది మా వల్ల కాదు. కనుక మాకు ఉపయోగపడేది మాకు యోగ్యమయ్యేది మాకు ఉపయోగపడేది ఏదో కొంచెం మీరు విలువైంది ఇవ్వండి. సో మాకు ఇంత పెద్ద ల్యాండ్ మొత్తం రాజ్యం మొత్తం మాకు అవసరం లేదనేసి మొత్తం తిరిగి మళ్ళీ ఇచ్చేశారనమాట దశరథ మహారాజుకి. ఇంకా మాకేమిస్తే మీకు మాకు ఉపయోగపడుతుందంటే ఏ వజ్రమో బంగారమో ఆవులో ఇలాంటివి ఇచ్చారనుకోండి దగ్గర, మీకు మీ దగ్గర ఏముంటే అవి వీటిలో దాని ద్వారా మనకు దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోగలం మేము, కానీ మొత్తం ఇంత పెద్ద స్థలాన్ని రాజ్యాన్ని మేము దాన్ని పాలించలేము అని చెప్తారన్నమాట. సో దాని తర్వాత ఇలా చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణులు అందరూ ఎవరైతే వేదాల్లో వేదశాస్త్రాల్లో ఎంతో ప్రావీణ్యమున్న బ్రాహ్మణులందరికీ రాజు మొత్తం 1 మిలియన్ ఒక్క మిలియన్ అంటే 10 లక్షలు 1 మిలియన్ కౌస్ 10 లక్షల ఆవుల్ని దానంగా ఇచ్చారంట. అంతేకాకుండా దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 100 మిలియన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే 1 కోటి గోల్డ్ కాయిన్స్ని కూడా దక్షిణగా ఇచ్చారు. ఇంకా దానికి నాలుగింతలు సమానమైన సిల్వర్ కాయిన్స్ కూడా ఇచ్చారంట. మరి దాని తర్వాత వెండి నాణాలు కూడా ఇచ్చారంట. అలాగే ఇంత దానం ఇచ్చేసారు కదా అందరికీ, దాని తర్వాత అక్కడ ఉన్న అందరు కూడా ఇప్పుడు ఋషిశృంగ ఇంకా వశిష్ఠులు కదా మెయిన్ ముఖ్యమైన ప్రీస్ట్స్, అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా శాస్త్రానుసారంగా వాళ్ళకి ఇచ్చిన దానం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేశారంట, విశిష్టింగ వశిష్ఠులకి. మరియు వశిష్ఠులు వీరు కూడా ఏం చేశారంటే వచ్చిన దానం అంతా కూడా శాస్త్రాల అనుసారంగా విభజన చేసి ఎవరికి ఎంత ఇవ్వాలో ఎవరికి ఎంత రావాలో వాళ్ళందరికీ విభజన చేసి ఇచ్చేశారంట. సో వాళ్ళందరూ ఆనందంగా స్వీకరించారంట. మరి చూడండి ఇక్కడ మామూలుగా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట, ఎవరికి ఎంత ద్వానం వాళ్ళు డివైడ్ చేయాలనేది కూడా ఇచ్చారంట. ఈ డివిజన్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట, మనకి ఇప్పుడు అంత అవసరం లేదే, ఎవరు ఎంత దానం తీసుకోవాలి ఎంత దక్షిణ అనేది బ్రాహ్మణుల్లో కూడా అది ఇచ్చారనమాట. సో దాని తర్వాత ఇక్కడ రాజు ఇంకా అక్కడ ఎంతోమంది బ్రాహ్మణులు ఆ యొక్క యజ్ఞాన్ని చూడడానికి వచ్చారు కదా, వాళ్ళందరికీ కూడా మొత్తం 10 మిలియన్లు అంటే ఆల్మోస్ట్ 1 కోటి గోల్డ్ కాయిన్స్ నుండి అక్కడికి వచ్చిన బ్రాహ్మణులందరికీ గిఫ్ట్గా ఇచ్చారంట, దానం ఇచ్చారనమాట. సో దాని తర్వాత ఒక బ్రాహ్మణుడు ఎంతో దరిద్రమైన స్థితిలో ఉంటే దరిద్రాయ ద్విజాయత హస్తాభరణం. సో ఒక బ్రాహ్మణుడు ఎంతో దరిద్రావస్థలో ఉండి చూసి దశరథ మహారాజు తన చేతికున్న ఆభరణాన్ని అంటే మన బ్రేస్లెట్ అనుకోండి, చేతికున్న బ్రేస్లెట్ని తీసి అప్పుడే దానంగా ఇచ్చేశారంట వెంటనే. సో ఈ విధంగా అందరికీ ఎంతో బాగా దానం చేసిన తర్వాత దశరథ మహారాజు అందరు బ్రాహ్మణులు ఎంతో సంతుష్టపడ్డారంట దశరథ మహారాజుతో. దాని తర్వాత అందరూ ఆయనకి ఎంతో పొగిడారు ఆయన్ని, ఇంకా అందరికీ దాని తర్వాత దశరథ మహారాజు అందరికి కూడా ప్రణామాలు అర్పించుకున్నాడు. సో అందరూ బ్రాహ్మణులందరూ ఆయన్ని ఆశీర్వదించారు. దాని తర్వాత దీని తర్వాత ఈ విధంగా దశరథ మహారాజు మొత్తం యజ్ఞం అంతా పూర్తి చేసిన తర్వాత ఎంతో ఆనందాన్ని సంతృప్తిని మనస్సులో అనుభవించాడంట. ఇప్పుడు నేను నా పాపాలన్నీ తొలగిపోయాయి, నాకు కావాల్సిన నాకు ఉన్న అడ్డంకులన్నీ వెళ్ళిపోయాయి, ఇప్పుడు నేను పుత్రుల్ని నేను లభించుకోవచ్చు అనేసి దాని తర్వాత ఇప్పుడు ఋషిశృంగ ఋషిని ఇంకొక రిక్వెస్ట్ కోరారనమాట. ఏంటంటే మీరెంతో యోగ్య వ్యక్తులు, ఇంకొక యజ్ఞం చేయండి నా కోసం, దీని ద్వారా అయితే నేను ఆ పుత్రుల్ని నాకు లభిస్తారు, పుత్రకామేష్ట యజ్ఞం. సో ఆ యొక్క యజ్ఞం నాకు కొంచెం చేయండి అనేసి ఇప్పుడు కోరుకుంటున్నారనమాట. సో అశ్వమేధ యజ్ఞం అయిపోయింది సంపూర్ణంగా దక్షిణతో. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ యజ్ఞం కూడా ఇంకొక యజ్ఞం ఉంది, ఆ యజ్ఞం కూడా చేసేయండి, దాని ద్వారా నాకు సంతానం అనేది కలుగుతుంది అనేసి ఋషిశృంగను కోరుకుంటున్నాడు దశరథ మహారాజు. సో ఆ కోరికని విని సరే తప్పకుండా చేస్తాను, దీని ద్వారా మీకు 4 కుమారులు సంతానం లభిస్తారు, దాని వారు మీ యొక్క వంశాన్ని ముందుకు తీసుకెళ్తారనేసి చెప్తున్నారనమాట విశిష్టంగ. దాంతో ఈ విషయాన్ని విన్న తర్వాత ఈ యొక్క ఎంతో ఆనందంతో దశరథ మహారాజు ఋషిశృంగకు ప్రణామాలు అర్పించుకున్నాడు. దాని తర్వాత ఎంతో ఆనందంతో తప్పకుండా మీరు యొక్క నెక్స్ట్ యజ్ఞాన్ని నా సంతాన ప్రాప్తి కోసం తప్పకుండా మీరు ఆరంభించాలనేసి కోరుకుంటూ ఈ యొక్క అధ్యాయం అనేది ముగుస్తుందన్నమాట ఆ కోరికతో. సో ఇదండి ఈరోజు యొక్క అధ్యాయాలు, ముఖ్యంగా మొత్తం అయిపోయిందనమాట ఈ యొక్క అశ్వమేధ యజ్ఞం అనేది. సో ఇది కొద్దిగా కొంతమందికి మరి బోరింగ్గా కూడా ఉండొచ్చు నాకు తెలీదు, నేనైతే ట్రై చేశాను ఇక్కడ ఉన్న విషయాలన్నీ చెప్పడానికి ఉన్నట్టుగా. సో మనం నెక్స్ట్ ఈ దీని తర్వాత నెక్స్ట్ దేవతలందరూ కూడా వెళ్ళి ప్రార్థించుకుంటారు భగవంతుడికి, దాని తర్వాత బ్రహ్మదేవుడు కూడా ఆదేశం ఇస్తారు దేవతలందరికీ, దాని తర్వాత యజ్ఞం అయితే జరిగిపోతుంది, దాని తర్వాత నెక్స్ట్ ఆ యజ్ఞం కూడా జరుగుతుంది, దాని తర్వాత రామ లక్ష్మణ శత్రుఘ్న భరతులు అందరూ 4 ఆవిర్భవిస్తారు, ఇవన్నీ జరుగుతాయన్నమాట నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో, నెక్స్ట్ క్లాసెస్లో చూద్దామంట. సో నేను ఇక్కడే ఈరోజు విషయాన్ని ముగిస్తాను. మీరందరికీ చాలా ఎంతో ఓపికగా విన్నారు ఇవన్నీ డీటెయిల్స్, యజ్ఞంలో ఉన్న డీటెయిల్స్ అన్నీ. సో మీ యొక్క ఓపికకి థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీ వాల్మీకి రామాయణంకి జయ్. సమవేత గౌరవభక్త వృందికి జయ్. శిల ప్రభుపాదికి జయ్. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే హరిహరి బోల్.